Om Shri Sai Ram, my most loving and prayerful salutations at the divine lotus feet of our most beloved Bhagwan, Shri Satya Sai Baba. Dear listener, you are tuned to Radio Sai Global Harmony on Asia Stream, bringing you 24 hours a day, 7 days a week, the love and the message of Bhagwan, Shri Satya Sai Baba. Good morning, greetings and Sai Ram on this Thursday morning, the 19th of December 2019. And welcome to Sunrise with Sai, and with me Team Radio Sai Sunil, who will take you through this morning's segment for the next 90 minutes. Let me first, as always, read out to you today's Sai Inspires message. What should be our attitude when we do our work and receive its fruits? Bhagwan lovingly provides us with a barometer for self-evaluation today, and I quote, "When work is undertaken with an egoistic attitude, impelled by selfish motives and inspired by hopes of self-advancement, it feeds greed and pride, envy and hatred. Then it fastens the bond and fosters the feeling of attachment to more profitable work. It promotes ingratitude to those who lent their hands and brains, and to God Himself who endowed the person with the urge and the skill. 'I did it,' one declares when the work succeeds, and says, 'Others spoilt it,' when it fails. Resentment, depression, and despair follow when the work results in failure. The more deeply one is attached to the fruits, the more intense and painful is one's grief when one is disappointed. The only means, therefore, to escape from both pride and pain is to leave the result to the will of God. While one is happy in the thought that one has done one's duty with all the dedication and care that one is capable of." Unquote. This was taken from a divine discourse delivered by Bhagwan on September 10th, 1984. Dear listener, let's now listen to a song sung by Swami's devotees.
Never.
Welcome back, dear listener, to Sunrise with Sai. It's now time for a new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks aimed at helping us understand the basic concepts in Vedanta. Dr. Lata Sri is ready with her 40th talk in this new series, where she is dealing with Nirvana Shatkam, a text for contemplation and meditation for sadhakas, by Sri Adi Shankaracharya. Over to the doctor.
Om Sri Sai Ram, offering most humble pranams at the divine lotus feet of our ever-present Lord. Invoking Bhagwan's benediction for today's session, dear listeners, a very loving Sai Ram to all of you. Om Sahana Vavatu, Sahanau Bhunaktu, Sahaviryam Karavavahai, Tejasvinavadhitamastu, Ma Vidvishavahai. Om Shanti Shanti Shantihi. Harihi Om Tatsat, Shri Saishwararpanamastu. In our study of Nirvana Shatkam, written by Sri Shankaracharya, we have studied the first two verses where the author negates the Sukshma Sharira, the subtle body, and Sthula Sharira, the gross body, and we are currently studying the third verse where various modifications of the subtle body are negated. And last week we saw a brief introduction to Raga and Dvesha. In the first line of this third shloka, the author says, Name Dvesha Ragau, Name Lobha Mohau, which means, neither do I have aversion, nor attachment, which is raga, and neither I have greed, nor moha, delusion. So we studied raga and dvesha, and in fact we saw the genesis of raga and dvesha, attachment and aversion or repulsion itself. There are four stages of manifestation of raga and dvesha in us. The first stage is known as udara avastha, where this raga and dvesha are manifest in a full-blown form in us and they are out in the public, which means even at the drop of a hat, we are given to strong likes and dislikes, and this is what the udara avastha is. The second stage is known as vichinna avastha, in which this raga dvesha in us are in a dormant state, but they are ever ready to raise their ugly head given an opportunity. The third stage is the tanu avastha. Tanu avastha is the reduced state of raga dvesha, which is achieved by consistent sadhana. And the sadhana that is required to overcome this raga dvesha so that they become reduced in our antahkarana is known as pratipaksha bhavana, which means bringing in an opposite feeling. Say for instance, if we are attached to something, to see the painful side of the pleasure that is associated with something to which we are attached is called pratipaksha bhavana. Say for example, we are so much attached to sleeping early in the morning, it is definitely a pleasurable thing for all of us. But say we are obese and we want to reduce our weight, we want to get up in the morning, say go for jogging or do some yoga and even meditation itself if we are a sincere sadhaka, then naturally what we feel is to sleep is a better thing to do, a pleasurable thing to do, because it is a nice cozy morning and we are sleeping in an air-conditioned room, and to get up is definitely painful for us because we are attached to continuing to sleep itself, this pleasurable activity. But if we look at the painful side of this pleasurable activity, say, if I continue this way of mine, my weight is only going to increase and my body will be the seat of many, many diseases and I myself have to suffer. So like this, if we see the painful side of something to which we are attached, we are able to overcome this attachment or raga. And this is only a mundane example that I have given, but this pratipaksha bhavana, bringing in the opposite feeling, has to be applied to very important things in our life to which we are attached. So what we need is we must put in rigorous physical and mental discipline to bring in pratipaksha bhavana. Then coming to dvesha. Dvesha also, the same logic applies, the logic of pratipaksha bhavana, that is to see the good side of something which we want to always avoid. Now this can be done by invoking the feeling of compassion, love and forgiveness, and this is how this dvesha can be overcome. And Bhagwan taught this lesson to a student in a very beautiful way once. There was this student who came from a royal household, and once he was sitting outside the interview room in the veranda and he was absorbed in himself. Then suddenly the door of the interview room opens and Bhagwan comes outside and remarks that you have killed this person thrice. Then the boy is shocked. What, Swami, where did I kill? Then Swami said, even the thought of killing a person itself amounts to killing. As we have studied in the law of the karma, this powerful thought itself is a very subtle form of karma. Then the boy goes on to explain to Swami that, Swami, you know very well that this relative of mine has cheated us of property and various things, and what else can I feel about him, and this is the feeling I have towards him and I want to thrash him up. Then Swami says, okay, I will give you an opportunity to do whatever you want with him and you can do it now. And then the boy is very happy so that he can be at the jugular of this person whom he hates, and this boy closes his eyes and starts to thrash up this person, this relative of his whom he hates. Then fighting like this, both these persons, they come to the end of a cliff and this boy is ready to push that person down. But suddenly he sees the face of a young child in his hands and he stops there and he doesn't want to do anything to this person, seeing the innocent face of the child in his hands. He suddenly opens his eyes and he can see Swami standing in front of him, smiling. So this is the pratipaksha bhavana. Whenever we want to hurt or harm somebody, if we bring in something that evokes the feeling of goodness towards that person in us, evokes the feeling of compassion and love in us, we can think of Swami himself. When we want to indulge in such severe hate, dvesha or aversion, then we are able to reverse that dvesha bhava in us. See, the transcendental God is immanent in his creation. If we want to see gold, if we throw away the ornaments, how can we see the gold? Similarly, if we want to have the vision of the divine, it is only in his creation we can see this divinity. So this is what pratipaksha bhavana in fact is. And another important thing that we can all do, as we discussed earlier also, to work in the spirit of yajna. putting aside our little egos, the little identity that we think we are, our personal differences, and coming together for a higher ideal in our lives and working towards it. In fact, puttaparthi itself means put apart I. We come to God to get rid of this I in us. And this is also helpful in tackling the raga dvesha in us. And invoking vairagya itself, invoking the feeling of dispassion to all that is unreal, helps us to overcome raga dvesha. And we can say, especially for a devotee, the USP, the ultimate selling proposition to overcome any inner enemy is Daiva Preeti itself, our love for Swami. See, when we love Swami, then we tend to test every thought, word and deed of ours on the touchstone. Will Swami be pleased if I behave this way, if I talk this particular way, or if I do such things? Then naturally, when we get an answer no, we refrain from doing those undesirable things which we would otherwise be indulging in. So this Daiva Preeti is a very powerful tool that we have all got to overcome all these inner enemies. And in fact, it is said, this love for God, Daiva Preeti, is the universal antidote for all the negativity in us. Well, how do we get this love for God at all in our hearts? Once a famous devotee of Bhagwan, Sri Aldrakar, happened to ask Bhagwan, Swami, we know that we have love for you in our hearts. We can feel this warmth whenever we think of you. This warm, beautiful feeling is there in our hearts and we are overwhelmed with emotion. But how do we know that Swami loves us? And this was his question to Swami. And Bhagwan, very compassionately, he replied, see Bangaru, it is like this. The very fact that you have love for me in your heart, you feel that love for me in your heart, that itself is my grace. And Swami went on to say, none can love me without I loving them. Which means the seed for Daiva Preeti, the love for God, is sown by Bhagwan himself in our hearts. But it is our responsibility to allow this seed into a healthy sapling so that it becomes a mighty fruit yielding tree and it gives the bountiful yield of love itself, which we have to share with all around. And this is the beauty of Daiva Preeti. So when we transform this raga of the world into anuraga of the Lord, we are able to overcome this raga in us, the feeling of attachment in us. So this is the tanu avastha, where raga dvesha are considerably reduced in us and we are able to progress as a sadhaka. And the fourth stage when we do so is the nagna avastha, in which the raga dvesha are totally destroyed. And this is the state which is experienced actually by a jivan mukta. And then the author says, name lobha moha. Lobha, as we all know, is greed. And Bhagwan often says, kamam bhakti nashanam. The desire that we entertain always, it destroys the devotion in us. That's why Swami would say, wherever there is kama, there is no place for Rama. Because our heart, as Swami himself would say, is only a single seater sofa. Both God and world cannot be there at the same time. And then Swami says, krodham jnana nashanam. The anger in us destroys our wisdom. Whatever sadhana we have done, that is destroyed by this anger. And lobham, Swami would say, is karma nashanam. all the seva we do, all the selfless service, if we have greed in us, that is destroyed. That is why it is said, lobham papasya karanam. This greed is responsible. This is the seed pot for all the sin in us. Because this greed is an insatiable thirst and it is called pipasa. And when this greed is there in us, we go to any extent to acquire the things that we desire, and that is how it leads to papa or sin. And we must understand, this lobha is not only for worldly objects, especially for a sadhaka. This lobha, the greed, is there for his sadhana or seva to be acknowledged, and we want everyone to praise what we do, and we are craving for appreciation and recognition. So this greed is there for name, fame, position, status, all these things come under lobha. And one of the very important ways to do is to get rid of this greed. Swami says, overcome your greed with charity by giving away. That's why Bhagwan would often say, na karmana na prajaya dhanena tyagenaike amritatva manashu. Not by progeny, wealth or action, it is only by renunciation that we can attain immortality. So, one of the ways to overcome this greed is to count our blessings and be contented. And also developing an attitude of gratitude for all that Bhagwan has given us. That helps us to overcome this feeling of greed in us. And then what is said is, I do not have moha or delusion. And the delusion is that we are this body mind, we are this BMI, ever interacting with OET, and thereby identifying ourselves as the PFT is the delusion. And of course this can be overcome only by bringing in self-knowledge that we are Atman. And Bhagwan would tell the story of Sai Gita. I have shared this earlier also. Swami said, when Sai Gita was a little elephant, she was tied inside the ashram near the Gopuram gate with a small rope or a chain to a peg. And the little Sai Gita thought that she cannot break free of the chain because naturally she was a baby elephant. And she got habituated, or she was conditioned to this feeling that she cannot break free. So even when she grew up into a mighty, strong, big elephant with all the strength of an adult elephant, she never tried to break herself free because her conditioning to this fact was so strong. And similarly, we are habituated, we are conditioned to this feeling that we are this body and mind spanning several lifetimes. And that is why in this lifetime, even when Guru comes and says, you are not this body mind and you are this unchanging Atman yourself, it is very difficult for us to break free of this shackle of Dehabhimana. And Swami in fact says, it is Dehabhranti, it is the delusion you have with this body and mind identification. But we must remember that if we are conditioned to the feeling of Dehabhimana through practice, even now through practice we can reverse this feeling also, that I am this Atman can be brought in only by constant and relentless practice. And that is why Abhyasa coupled with Vairagya is very essential for sadhaka. Then the second line says, Mado naiva me naiva matsarya bhavaha, which means, neither do I have pride, nor the feelings of envy or jealousy. And Bhagwan says, this mada can be of eight types, which is called Ashtamada. And Swami says, it is the pride of money, learning, caste, the pride of affluence, beauty, youth, position, or authority, and Swami says even tapas, our spiritual sadhana, also leads to spiritual pride. And Bhagwan goes on to say, if you ponder over two facts, you can overcome this inner enemy called pride. Firstly, Swami says, if you look around, instead of being like a frog in the well, Kupa Manduka, you will find that in respect of each of these eight items which cause pride in you, there are many other people who are superior to you. And secondly, all these items, money, authority, youth, etc., are highly transient. Therefore, get rid of pride as well as other five enemies which are included in the Arishad Varga. And this is what Swami says. In fact, the word Madira, which means intoxication, comes from the word Mada. So, if we think, instead of being intoxicated by our worldly possessions, let us be intoxicated by the name of the Lord Himself. That helps us to overcome Mada. And as Swami said, constantly reminding ourselves the transient nature of all these things, name, fame, power, money and so on, that will help us to overcome Mada. As Sri Shankaracharya in Bhajagovindam says, Ma kuru dhanajana yauvana garvam harati nimeshat kala sarvam. Don't be proud of dhana, the people around you, the wealth and the jana, the people around you, and yauvana garvam, the pride of youth itself, and all these can disappear in a trice. And that is why even in the Bhagavad Gita, the Lord says, Matra sparshastu kaunteya, shitoshna sukha dukkhata, agama payino anityam, tamsti tikshasva bharata. Which means, when our senses come in contact with these, the vishaya, the sense objects, then what happens is there is this dual experience of pain, pleasure, happiness, sorrow, and even all the inner enemies itself, they are there in us. But we must remember, the Lord says, agama payino anitya. They are not only ephemeral, they are not real, they are unreal, and also agama payino, they just come and go. And you must endure all of them with the spiritual attitude or titiksha. This is what the Lord says. See, as long as we think that we are this piece of wood which is floating on the surface of water in an ocean, then what happens? Naturally, we are tossed up and down by the waves in the ocean. That is why we must strive to be like the lighthouse which is in the ocean, which stands on the strong bedrock, which resists all these waves. In fact, the waves come and crash down at this lighthouse. And not only that, the lighthouse illumines all that is around. So the spiritual attitude of fortitude of titiksha is what we need to overcome these six inner enemies. And then the author says, I do not have matsarya, the feeling of envy also. And Bhagwan says this jealousy is also known as vipralipsa, Swami says. It is a deficiency of the antahkarana itself. And Swami says, you know, it is one of the worst qualities of man, where he cannot endure or tolerate the prosperity or happiness of others. And there is no cure for this disease. That's why Swami says, feel happy when others are happy. So we must learn to appreciate the goodness in others and the talent of others. And when we stop comparing ourselves with others and competing with them, it helps us to get rid of this feeling of jealousy. And we must remember, Lord Krishna himself appreciated the intelligence of Shakuni in Mahabharata. So, If we look at all these modifications of the subtle body, we can clearly make out that only by systematic and relentless sadhana, we can strive to overcome these inner enemies. And Bhagwan says, what you need is Bhagavatamu. And Bhagwan's acronym for Bhagavatamu is, Bha stands for Bhakti, Ga for Jnana, Va for Vairagya, Ta for Tattva, Tattva that we are this Atman, and Mu stands for Mukti, the realization of this truth. And this is what Bhagwan says. And that is why exposing ourselves constantly to the glory of the Lord, the stories of this Lord, and this is what helps us to dwell in the realm of this divinity all the time. And that is why satsang becomes very important for us. So it all boils down to three things. One is tattva viveka, understanding the truth about ourselves. And next is mano nasha, which means to get rid of all these inner enemies or the modifications which are there in the mind. And then it is vasana kshaya, to exhaust our prarabdha vasanas, especially the negative ones, so that we grow in sattva guna is important. And when we have this sattva guna, we are able to contemplate and meditate upon the Atman. And this Nirvana Shatkam is a text for this meditation or Nidhidhyasana. Then, na dharmo na chartho na kamo na mokshah, which means the author says, I am not bound by any of these four purusharthas, dharma, artha, kama and moksha. And Bhagwan says, the best way to make use of these purusharthas is, make dharma the basis for earning the artha, and direct this kama purushartha towards acquiring or getting liberation or moksha purushartha itself. See, we can understand that we have to transcend dharma, artha and kama, but what author says is, I am not bound by even the moksha purushartha. And Bhagwan would always, you know, in his play of words, would say about moksha purushartha. See, people come and ask me, Swami, na mokshamu, na mokshamu. In Telugu, na means my. So people come and ask me, where is my moksha, Swami? When is my moksha coming? And to such people, I always reply, na mokshamu, which means no moksha at all. Which means we should not get attached to this feeling itself. Whatever we have to do as a mumukshu, we must strive hard and put in the required spiritual sadhana and leave that to God Himself. This means we have to renounce the fruit of our spiritual sadhana also, and this is what true karma phala tyaga is, and that is when we can transcend all the four purusharthas as said by Acharya Shankara in this verse. And the last line, as we know, is Chidananda Rupaha Shivoham Shivoham. I am not any of these things, then what am I? I am pure consciousness, bliss, and I am the auspicious Shiva. So we have completed the three verses, and now we shall listen to all these three verses with our eyes closed, and let us try to elevate our mind to the level of the Atman that is described in these verses.
Shivoham, 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 Shivoham. Mano buddhyahankar chittani naham, nacha shrotra jihve, nacha grana netre, nacha vyoma bhumirna tejo na vayu, चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातु न वा पञ्चकोशः न वा पाणिपादम् न चोपस्तपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्।
ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत् श्रीसाईश्वरार्पणमस्तु। I am very grateful to Bhagwan for this opportunity of speaking to you all. I am thankful to Team Radio Sai and all of you. Jai Sai Ram.
Sai Ram, dear listener. That was the 40th talk in this new series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Shree, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who based her talk on Nirvana Shatkam, a text for contemplation and meditation for sadhakas by Sri Adi Shankaracharya. Dear listener, if you have any queries and feedback regarding this series, please feel free to email us to listener@radiosai.org. You could also WhatsApp us to this number, 9393258258. Next week, same time, we'll continue with this new series. And for those of you who missed the earlier talks, can also download it from our website, radiosai.org. Now it's time for Swami's Divine Discourse, followed by bhajans and songs in Bhagwan's golden voice. In the year 1984, Bhagwan delivered 34 discourses in a series on the Bhagavad Gita. We'll now listen to excerpts from the 26th discourse delivered by Bhagwan on 8th September 1984. Sri Sai Bhagwan Uvacha.
Dharateti Dharmaha. జగత్తును ధరించినటువంటిదే ధర్మము.
ధర్మ ఇస్ దట్ విచ్ బేర్స్.
యథో ధర్మస్తథో జయ. ఎక్కడ ధర్మము అక్కడే విజయము.
వేర్ దెర్ ఈస్ ధర్మ దెర్ ఈస్ విక్టరీ.
ధర్మో రక్షతి రక్షిత. ధర్మమును రక్షింపబడినప్పుడే ధర్మము కూడాను మనల్ని రక్షిస్తుంది.
When dharma is protected, it will be able to protect us.
Dharmam chara. Dharmamuni acharinchali.
Practice dharma always.
Satyam nasti paro dharmaha. Itti dharmamunaku satyame aadharamainatundi.
For this dharma, truth is the very basis.
Suryuka. రశ్మి యందు ఏడు రంగులు లీనమైనట్టుగా సమాజ శ్రేయస్కరమునకై ఏడు విధములైనటువంటి ధర్మములో నియమించవలసి వచ్చింది.
ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ సెవెన్ టైప్స్ ఆఫ్ ధర్మ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ జస్ట్ యాజ్ సెవెన్ కలర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేస్ ఆఫ్ ద సన్.
మొదటిది సత్యము.
ద ఫస్ట్ వన్ ఈజ్ ట్రూత్.
రెండవది శీలము.
ద సెకండ్ వన్ ఈజ్ క్యారెక్టర్.
మూడవది ధర్మము.
ద థర్డ్ వన్ ఈజ్ ధర్మ.
నాలుగవది దమము.
ద ఫోర్త్ వన్ ఈజ్ దమ.
ఐదవది తపస్సు.
ఫిఫ్త్ వన్ ఈజ్ తపస్ ఆర్ పెనన్స్.
ఆరవది త్యాగము.
ద సిక్స్త్ వన్ ఈజ్ రినన్సియేషన్.
ఏడవది అహింస.
ద సెవెంత్ నాన్ వైలెన్స్ అహింస.
ఇవన్నీ కూడాను సామాజమును రక్షించి సామాజిక శ్రేయస్కరమునకై నియమించినటువంటివి.
ఆల్ దీస్ హ్యావ్ బీన్ లేడ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది సొసైటీ.
అగ్నికి దహన శక్తి ఏ విధముగా ధర్మము?
జస్ట్ యాజ్ బర్నింగ్ ఈజ్ ది ధర్మ ఆఫ్ ఫైర్,
మంచుగడ్డకు చల్లదనము ఏ విధంగా సహజము?
జస్ట్ యాజ్ కూల్నెస్ ఈజ్ న్యాచురల్ ఫార్ ఐస్,
విచ్చిన గులాబీ పుష్పమునకు సుగంధము ఏ విధముగా సహజము?
జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ న్యాచురల్ ఫార్ ఎ వెల్ బ్లాజమ్ ఫ్లవర్,
చక్కెరకు తీపి ఏ విధముగా ధర్మము?
జస్ట్ యాజ్ స్వీట్నెస్ ఈజ్ న్యాచురల్ ఫర్ షుగర్,
జీవునకు ఆ విధముగా సత్యశీలమైనటువంటి ధర్మమే నిజమైనటువంటి యొక్క గుణము.
ఇన్ ద సేమ్ వే ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ధర్మ అసోసియేటెడ్ అండ్ బేస్డ్ ఆన్ ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఈ సత్యం యొక్క స్వభావమును ప్రతి మానవుడు కూడాను గుర్తించినప్పుడే దీని యొక్క స్వరూపము నిరూపించగలను.
ఓన్లీ వెన్ ఎవ్రీ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియాలిటీ.
ఈ సత్యమునకు శీలము ప్రాణము.
ఫర్ ట్రూత్ క్యారెక్టర్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయాన్ని సాధించకోరినటువంటి ప్రతి మానవునకు శీలత్రయములు అతి ప్రధానము.
ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
మొదటిది పవిత్రము.
ద ఫస్ట్ వన్ ఈజ్ సేక్రెడ్నెస్.
రెండవది సహనము.
ద సెకండ్ వన్ ఈజ్ సహన ఆర్ పేషెన్స్.
మూడవది పట్టుదల.
ద థర్డ్ వన్ ఈజ్ రెజల్యూషన్.
ఇవే శీలత్రయములు.
దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ శీలాస్.
ఎట్టి విద్యావంతుడైనా,
వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ ప్రొసెసెస్,
ఎంతటి ధనవంతుడైనా,
హౌ ఆర్ వెల్తీ ఏ పర్సన్,
ఎంతటి అధికారి అయినా,
వాట్ ఎవర్ పొజిషన్,
ఎంతటి శాస్త్రజ్ఞుడైనా,
వాట్ ఎవర్
ఎంతటి పండితుడైనా,
వాట్ ఎవర్ స్కాలర్ హీబీ,
ఎట్టి పామరుడైనా,
వాట్ ఎవర్ సినర్ హీబీ,
ఈ శీలత్రయములు లేకుండా వాడు కేవలము జీవితములో చచ్చికుడను బ్రతికుడను చచ్చిన వారితో సమానమన్నాడు.
ఇఫ్ ఓన్లీ హీ డస్ నాట్ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దట్ హీస్ డెడ్ ఆల్దో హీస్ లివింగ్.
ఎన్ని ఉండి కూడాను ఇవి నిరుపయోగములన్నాడు.
వాట్ ఎవర్ హీ ఎల్స్ హీ మే హ్యావ్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్, ఇట్ ఈస్ సెడ్.
లోకములో బాహ్యమైన సౌందర్యమును మాత్రమే గుర్తింటురు మానవులు.
పీపుల్ రికగ్నైజ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఇన్ ద వరల్డ్.
కానీ భగవంతుడు అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వముని అలంకారంగా గుర్తిస్తాడు.
బట్ గాడ్ రికగ్నైజెస్ ఓన్లీ ది ఇన్నర్ బ్యూటీ యాజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
నిజముగా మానవునకు శీలమే అలంకారము.
ట్రూలీ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యూటీ.
ఇట్టి శీలమునేటువంటి జీవితము శిలతో సమానము.
A characterless person may be compared to a stone.
Kanuka ee sahaja dharmamainatunti yokka gunamunu manavudu vidiga anusarinchavalasi vastundi, vidiga poshinchavalasi vastundi, vidiga sadinchavalasi vastundi.
Man therefore has to essentially follow, achieve and conquer this particular thing which is natural to him.
Deeniki satyamu punadi.
For this the very basis is truth.
సత్యమనగా అసత్యము చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు.
ట్రూత్ డజంట్ మీన్ నాట్ టెలింగ్ లైస్.
సత్యమే తన యొక్క జీవితం యొక్క ఆధారంగా తీసుకోవాలి.
హి హస్ టు టేక్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ది బేసిస్.
సత్యం ముందు సర్వస్వమును కూడాను త్యాగం చేయాలి.
హి షుడ్ బి ప్రిపేర్డ్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్.
ఈ సత్యమునకు లొంగినటువంటిదే ఈ జగత్తు.
The world is always subservient to truth.
సత్యమునకు భయపడే జగత్తు నడుస్తున్నది.
The world conducts itself with the fear of truth.
సత్యము లేని స్థానములో మానవుడు భయంతో జీవిస్తాడు.
Where there is no truth, persons will be afraid of living life.
సత్యమే మానవునికి అభయము.
Truth gives fearlessness to every man.
భయమును దూరము గావించి దివ్యత్వాన్ని పోషించేటువంటిది సత్యము.
It is truth which drives away fear and gives him protection.
జగత్తును నిలబెట్టేటువంటిదే సత్యము.
It is the truth which gives protection to the world.
జగత్తును నడిపించినటువంటిదే సత్యము.
It is the truth which makes world move.
కనుక ఇట్టి సత్యమును ప్రధానమైనటువంటి ఒక ధర్మముగా ఆచరించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని అందుకుంటుంది.
Such an important quality as truth, only when this is being observed by individuals, he would be able to attain divinity.
దీనికి శీలము అనేటువంటిది ఆధారమైన యొక్క జీవము.
క్యారెక్టర్ మే బి కంపేర్డ్ టు ఎ లైఫ్ బ్రెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
దీనికి మంచి సంస్కారము అంటారు.
దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇంపార్టెంట్.
మంచి గుణము అంటారు.
ఇంపార్టెంట్ గుడ్ వర్చ్యూ.
మంచి నడత అంటారు.
గుడ్ బిహేవియర్ ఇట్ ఇస్.
ఈ విధమైనటువంటి మంచి నడతనే లేకుండినా మానవత్వమే రాణించదు.
హ్యుమానిటీ విల్ నాట్ షైన్ వితౌట్ గుడ్ బిహేవియర్.
గుణము సంస్కారము నడత మానవత్వానికి శోభనందిస్తుంది.
వర్చ్యూ గుడ్ క్వాలిటీస్ గుడ్ బిహేవియర్ విల్ లెండ్ స్ప్లెండర్ టు హ్యుమానిటీ.
కనుకనే మానవత్వాన్ని నిలబెట్టుకుని దివ్యత్వాన్ని దర్శించుటకై మనము ఈ సత్యము శీలము ధర్మమును ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా తీసుకోవాలి.
ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హ్యుమానిటీ అండ్ డెవలప్ డివినిటీ వీ హావ్ టు టేక్ యాజ్ ద బేసిస్ ట్రూత్ క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్.
దీనికి బాల్యము నుండియే మనము తగినటువంటి కృషి చేయాలి.
రైట్ ఫ్రమ్ ద వెరీ బాయ్హుడ్ వీ హావ్ టు మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ ఫర్ దిస్.
బాల్యమునందు పిల్లలు తెలిసియో తెలియకయో కొన్ని తప్పులు చేస్తారు.
ఇన్ బాయ్హుడ్ people are likely to commit mistakes knowingly or unknowingly.
కానీ ఈ తప్పులు పెద్దలకు తెలిసినా దండింతురేమోని లేక శిక్షింతురేమోని భయపడి అసత్యమాడతారు.
Fearing that if these things are known to elders, they might punish or they might criticize, they try to hide.
ఇవి క్రమక్రమేణ అసత్యము పెరిగి పెరిగి నైతికత్వమును నాశనం చేస్తుంది.
This way they develop untruth and telling lies and it will destroy the very basis of humanity.
కనుక మనము సత్యమును చెప్పుటలో ఎట్టి భయమును కూడాను మనము గురికారాదు.
Therefore while telling truth we should not be afraid of anything.
సత్యమును చెప్పినప్పుడే మనకు ధైర్యము సాహసము ఆనందం కూడాను లభిస్తుంది.
Only when we tell truth we will be having that courage, that happiness and that joy.
సత్యమును చెప్పడం చేత మనకు రాబోయేటువంటి ఫలితము కానీ రాబోయేటువంటి ఆదాయం కానీ రాబోయేటువంటి సుఖం కానీ మనకు లభించునో లేదో అని మనం భయపడకూడదు.
We should not be afraid of the fact whether we are going to get joy, whether we are going to get the benefit and profit by telling truth.
సుఖ సంతోష సదుపాయములు లభించకపోయినప్పటికీ మనం ఏమాత్రమూ వెరచరాదు, భయపడరాదు. సత్యమును మాత్రమే మనము ఆధారంగా తీసుకోవాలి.
We should tell always truth, not fearing and not caring for what the consequences would be, whether it is profit or loss, whatever it is.
భవనమునకు పునాది ఎట్టి ఆధారము.
Just as foundation is very important for a
mansion.
Just as the roots are the very basis of a tree.
జీవితానికి సత్యం ఎట్టి ఆధారము.
For life, truth is the basis.
సత్యమును మనము కొంతవరకు కదిలింపజేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
If we are shaken in truth, there will not be protection and safety for our own life.
దీనికి ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే.
The direct proof for this is the life of Harishchandra.
ఆడిన మాట తప్పరాదని తన యొక్క జీవితంలో కట్టుకున్న భార్యనైనా కన్న కుమారునైనా కూడా త్యజించి రాజ్యభ్రష్టుడై అడవి పాలైపోయి సత్యం నిమిత్తమై తపస్సులు ఆచరించాడు.
In order to follow truth, he gave up his wife, he gave up his son, he gave up his kingdom itself and he took it up as a penance.
కట్టకడపటికి ఆలుబిడ్డలను కూడాను అమ్ముకున్నాడు.
Ultimately, he had to sell his own wife and son.
కానీ కట్టవలసినటువంటి వడ్డీకి తక్కువ కావటం చేత తాను కూడాను అమ్మడపోయి తాను కాటి కాపరిగా నిలిచాడు.
As there was some shortage to pay the interest which he had to pay, he sold himself and he sold himself.
ఈ దురవస్థల సమయమందు కూడాను తాను ఏమాత్రం కూడాను అసత్యమునకు గురి కాలేదు.
Even in such bad circumstances, helpless conditions, he was not prepared to tell untruth.
కుమారుడైనటువంటి లోహితాస్యుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి సుశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి.
When Lohitasya, the son of Harishchandra, died, his wife had to bring him to the burial ground.
Chandramati tana bharyayenu, Lohitasya tana kumarudani telisikudanu, tana kartavyamu ikkade dharmamu, tana kartavyamu sunkamu chellinchaka dahana kriyalu cheyadaniki angikarinchaledu.
After knowing fully well that it was his wife Chandramati and it was his son Lohitasya, as he was duty bound,
నేను కాటికాపరి యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి యొక్క ధర్మమును మాత్రమే తను ఆధారం చేసుకున్నాడు.
హి గేవ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది డిశ్చార్జింగ్ ఆఫ్ ది డ్యూటీ యాజ్ ద పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ది బరియల్ గ్రౌండ్.
ఇలాంటి కఠినమైనటువంటి సమస్యలు ఎందుకు అని, కఠినమైన పరిస్థితులు ఎందుకు అని, సత్యం ఏమాత్రము నువ్వు వీడక, ధర్మం ఏమాత్రం కూడా నువ్వు విసర్జించక తన యొక్క జీవితానికి రెండు రెక్కలుగా, రెండు నేత్రములుగా, రెండు చక్రములుగా భావించి జీవించి ఆదర్శవంతమైనటువంటి దీనిని అందిస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు.
హరిశ్చంద్ర అండర్ ఆల్ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ గేవ్ అప్ ఎయిదర్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ. హీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ టూ ఐస్, టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్ అండ్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ ఫాలోడ్ ఇట్.
లేత వయస్సు నుంచి పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి.
ఎల్డర్స్ విల్ హావ్ టు టీచ్ ది యంగ్స్టర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టెలింగ్ ది నీడ్ ఫర్ టెలింగ్ ట్రూత్.
ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది.
వన్స్ అపాన్ ఎ టైమ్ ఎ పర్టికులర్ ఎల్డర్లీ జెంటిల్మన్ గాట్ ది బర్త్డే ఆఫ్ హిజ్ ఓన్ సన్.
కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన మీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు.
ఆన్ అకౌంట్ ఆఫ్ ది లవ్ హీ హ్యాడ్ ఫర్ హిస్ సన్ హీ గేవ్ ఎ గోల్డెన్ పైసే కాయిన్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో టు హిస్ మదర్ అండ్ గెట్ ఎ రింగ్ మేడ్.
రెండవ దినము ఈ పిల్లవాణి యొక్క పరీక్షలు రాబోతుండటం చేత ఆ కాసును ఒక బల్ల పైన పెట్టి తాను చదువుకుంటున్నాడు.
The next day he had examination. He kept the golden coin on the table. He was studying.
తన యొక్క చింటిచ్చి చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది.
హీ హ్యాడ్ ఏ యంగ్ సిస్టర్.
ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.
షీ వాజ్ వెరీ మిస్చివస్.
ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది.
షీ ఎంటర్డ్ ద రూమ్ అండ్ టుక్ దట్ గోల్డ్ కాయిన్.
అన్నా ఏమిటిది అని అడిగింది.
షీ ఆస్క్డ్ బ్రదర్ వాట్ ఇస్ దిస్.
ఇది బంగారు కాసు అన్నాడు.
హీ టోల్డ్ హర్ దట్ దిస్ ఇస్ ఎ గోల్డ్ కాయిన్.
ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది.
షీ ఆస్క్డ్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ దిస్.
ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
హీ సెడ్ దట్ దిస్ హస్ బీన్ గివెన్ బై ఎ ట్రీ.
ఇది చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది.
హౌ వుడ్ దిస్ బికమ్ ఎ ట్రీ.
ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయ్యి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్దాలన్నీ వర్ణించాడు.
He told a number of lies by telling that if you take this as a seed and if you sow it in the put it in the mud, pour water and protect it, a tree will emanate and from that you will get the golden
ka. Yememo prashna adugutuntunte vellipo naaku chadukovataniki time ledu ani cheppi taanu chadukuntu raasukuntu kurchunnadu. Ee samayanni puraskarinchukoni aa chilipu chestalu gelinatundi chellalu aa kaasu teeskona lopala vellipoyindi.
She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.
Tana doddilo baavi daggara chinna guntha todindi.
She went into the yard and dug a small pit.
Danilo ee kaasuni pettindi.
She put this gold coin into that pit.
Neellu posindi.
She poured water.
Endukatti chettu avutundi ani cheppada anna.
Brother had told that you will get a tree out of it.
ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
ద మెయిడ్ సర్వెంట్ దేర్ సా దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్.
ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది.
ఆఫ్టర్ దిస్ గర్ల్ వెంట్ ఇన్సైడ్ ద హౌస్ ది సర్వెంట్ మెయిడ్ టుక్ అవే ద గోల్డ్.
తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూల్ కు టైం అయిపోయింది, భోంచేసి వెళ్లిపోమని పలిచింది.
ఆఫ్టర్ సమ్ టైమ్ మదర్ కేమ్ అండ్ ఆస్క్డ్ ద సన్ టు గెట్ రెడీ టు గో టు స్కూల్.
తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని, కాసును తీయడానికి వెళ్లాడు.
హీ వాంటెడ్ టు టేక్ ద గోల్డ్ కాయిన్ అండ్ ఆస్క్ మదర్ టు ప్రిపేర్ ఎ రింగ్ అవుట్ ఆఫ్ దట్.
అక్కడ లేదు.
హీ కుడ్ నాట్ గెట్ ది గోల్డ్ కాయిన్ దేర్.
చెల్లెలి దగ్గరికి వెళ్లాడు, గదిరించి అడిగాడు.
హీ వెంట్ టు ది సిస్టర్ అండ్ ఆస్క్ హర్ వెదర్ షీ సా ఇట్.
అన్నా చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది.
బ్రదర్ థింకింగ్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ దట్ ఐ వెంట్.
అక్కడికి వెళ్లి చూసేటప్పటికీ కాసు లేదు.
వెన్ దే వెంట్ అండ్ సా దట్ కుడ్ రిపీట్ దేర్ వాస్ నో కాయిన్ దేర్.
చాలా బాధపడ్డాడు.
హీ వాస్ వెరీ మచ్ పెయిన్.
పుట్టినదినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు.
On the birthday, when he should be very cheerful, he was to cry.
ఈ విషయము తల్లితో చెప్పాడు.
He mentioned this to his mother.
ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి.
Mother asked him, what is the reason for this girl taking the gold coin and putting in the pit?
అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు, అన్న ఈ విధంగా చెప్పాడు అందువల్ల నేను గూడ్చిపెట్టాను అని చెప్పింది.
When the girl was asked, she said, brother has was explaining like this, therefore I did it.
నీ అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టినదినం ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
Mother told him that because you told a lie, the consequences instead of enjoying the birthday, you are weeping. And not really that, you lost the gold coin.
లేత వయసు నుంచిది అసత్యం ఆడటం అనేటువంటి నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంకా ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పడతారు.
ఇన్ ది టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ దే ఆర్ టాట్ టు టెల్ లైస్ దిస్ గ్రోస్ అండ్ ఇట్ మే టేక్ ఎ వెరీ.
సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్ని అయినా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
ఇఫ్ వీ కెన్ టేక్ ట్రూత్ యాజ్ ద బేసిస్ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
ఒక జగద్గురు ఉండేటువంటి వాడు.
దేర్ వాజ్ వన్ జగద్గురు.
ఆ జగద్గురు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు.
A number of people used to go to Jagadguru and ask him to initiate a mantra.
Aina nayana nee gunamulu elantivi nee pravartana elantidi nee nadata elantidi ani motta mota varini prashninchi ఆ నడతలకు తగినటువంటి ఒక ఉపదేశాన్ని బోధించేటువంటి వాడు.
హి యూస్ టు ఎన్క్వైర్ ఆఫ్ దెమ్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ యూ హ్యావ్, వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, వాట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ యూ హ్యావ్, అప్రోప్రియేట్ టు దేర్ క్వాలిటీస్ అండ్ స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్ యూస్ టు గివ్ ఎ మంత్ర.
ఇతను గొప్ప మహనీయుడిగా ఉంటున్నాడని ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడా ఒక నామ ఉపదేశం చేయమన్నాడు.
ఎ థీఫ్ ఆఫ్టర్ రికగ్నైజింగ్ దిస్ మ్యాన్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్ హి వెంట్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గివ్ ఎ మంత్ర టు హిమ్ ఆల్సో.
అప్పుడు నాయన నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగాడు.
దెన్ ద గ్రేట్ మ్యాన్ ఆస్క్డ్ హిమ్ పెంచై వాట్ ఆర్ యువర్ క్వాలిటీస్, వాట్ ఇస్ యువర్ డైలీ లైఫ్.
అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
హీ టోల్డ్ దట్ మై బ్యాడ్ క్వాలిటీ ఇస్ గోయింగ్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ ద నైట్ అండ్ థీవింగ్ అండ్ స్టీలింగ్.
రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్ గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను, గనక తప్ప త్రావి నేను పండుకుంటాను అన్నాడు.
హీ ఆల్సో సెడ్ యాజ్ ఐ స్పెండ్ ద నైట్ ఇన్ స్టీలింగ్ ఆర్టికల్స్ డ్యూరింగ్ ద డే ఐ గెట్ డెడ్ డ్రంక్.
కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు.
హీ సెడ్ ద డ్రింకింగ్ ఈజ్ ది సెకండ్ బ్యాడ్ హ్యాబిట్.
ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్దములాడటము నా మూడవ దుర్గుణము అన్నాడు.
He said that if police people want to catch me, I'll tell them utter lies. This is a third bad quality, he said.
అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంత్రానికి ప్రయత్నిస్తావా అన్నాడు.
Then this great man asked him, well child, can you give up one of these three bad qualities at least? Can you try?
యోచించాడు. దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను.
He thought for a while, if I don't steal, how can I take care of my family, my children, my wife? Therefore, I cannot give this up.
దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా గానీ తప్పించుకోవటానికి వీలవుతుంది, కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్ప త్రావటము నేను వదలడానికి వీలు కాదు.
Only when the body is healthy and strong, I'd be able to escape even when I am caught. And therefore, it is essential that...
Police varu eppudu nannu pattukoneedi. Naa yokka shakti samarthyamlo itto nenu tappinchukogalanu. Kanuka okka asatyam aneetundi kavalsinte maani vestanu annadu.
It is likely that policeman might not catch me very frequently. Therefore, I can give up telling lies.
అయితే నేటి నుంచి నీవు సత్యం చెప్తావా అని ప్రమాణం చేయమన్నాడు.
Then he asked him whether you can promise that you are going to tell truth from tomorrow onwards.
తప్పక నేను ఈనాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు.
Most certainly from today onwards I'll be telling truth, he promised.
ఆనాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్తాం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ దిస్ పర్టికులర్ థీవ్ మేడ్ ఇట్ ఎ హ్యాబిట్ టు టెల్ ట్రూత్ వెరెవర్ హి వెంట్.
మంచి ఎండల కాలం,
ఇట్ వాస్ ఎ గుడ్ సమ్మర్ డే.
ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
ఇన్ దోస్ డేస్ దేర్ వాస్ నో ఎయిర్ కండిషనర్, నో ఫ్యాన్, నో ఎయిర్ కూలర్.
కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరెస్ పైన పండుకున్నాడు మిద్ది పైన గాలి కోసం.
Head of that particular village, something like a king of that particular village, he was taking rest on that terrace.
అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు.
On account of the heat and sultry environment, he was not able to get sleep.
నెమ్మదిగా ఈ వర్షపు నీరు పడేటువంటి దోణులను పట్టుకుని టెరెస్ కి ఎక్కాడు ఈ దొంగ.
This thief managed to climb the terrace.
వెళ్ళేటప్పటికి ఆ యొక్క శ్రీమంతుడు మేలుకున్నాడు.
As soon as this thief went to the terrace, he
వచ్చినటువంటి వాడు దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు.
The rich man could recognize that the person who came was a thief.
నాయన నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు.
The rich man asked him, well, who are you?
అక్కడ సత్యం చెప్ప, నేను దొంగను అన్నాడు.
He told, because he was to tell truth, that I am a thief.
ఇతను ఏమి చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు నేను కూడాను ఒక దొంగ నేను అన్నాడు.
In order to find out what this man's plans are, that rich man also said, I am also a thief.
Aithe manam iddaru cheri ee srimanthuni inti lopala edaina konni viluvainatundi vastulu dongalinchalani iddaru planlu vesaru.
They hatched a plan in order to steal some valuable things from the house of the rich man.
Ee yokka srimanthudu cheppadu, chudu srimanthuni into manchi viluvainatundi anta untuntai, aithe manaku taalam chevulu chikkadam chaala kashtam. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలా కాచి నేను లోపలికి వెళ్లి తాళం చెవులు తెస్తాను ఏదో ఒక విధంగానూ అన్నాడు.
దిస్ రిచ్ మ్యాన్ టోల్డ్ ద థీవ్, వెల్, దేర్ విల్ బి క్వైట్ ఎ ఫ్యూ వాల్యుయబుల్స్ ఇన్సైడ్ ది హౌస్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కీస్. ఐ విల్ ట్రై టు జస్ట్ గో ఇన్ అండ్ మేనేజ్ టు గెట్ ది కీస్.
నేను ఇంతసేపు ఇదే విచారణ చేస్తున్నాను, ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాలా, అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది, నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్లాడు.
ద రిచ్ మ్యాన్ సెడ్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ కీప్ ఎ వాచ్ లైక్ దట్ అండ్ దేర్ఫోర్ నౌ ఐ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ ఫ్రెండ్ లైక్ యూ, ఐ విల్ గో ఇన్సైడ్, హి సెడ్. హి వెంట్
ఇన్సైడ్. కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు, తాళం చెవులు తెచ్చాడు.
హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ డూయింగ్ సంథింగ్ హియర్ అండ్ దేర్, హి టుక్ ద కీస్ అండ్ హి కేమ్ అవుట్.
భవ భయ హరణ వందిత చరణ భవ భయ భవ భయ హరణ వందిత చరణ జయ రాజ జయ మాధవ చౌరీ జయ రాజ జయ మాధవ జయ రాధ జయ మాధవ చౌరి జయ రాధ జయ మాధవ మంగళ చరణ కలిమల దహన
మంగళ చరణ కలిమల దహన
మంగళ చరణ కలిమల దహన
మంగళ చరణ కలిమల దహన
నారాయణ కేశవ
నారాయణ కేశవ
జయ రాధ జయ మాధవ చౌరీ
జయ రాధ జయ మాధవ
జయ రాధ జయ మాధవ చౌరీ
జయ రాధ జయ మాధవ
భవ భయ హరణ పండిత చరణ
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 జయ రాధ జయ మాధవ చౌరీ
జయ రాధ జయ మాధవ
జయ రాధ జయ మాధవ చౌరి
జయ రాధ జయ మాధవ
కంగణ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవ జయ మాధవ చౌరీ
జయ రాధ జయ మాధవ
భవ భయహరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ చౌరీ జయ రాధ జయ మాధవ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
ఓ మన దాదా సమయానికి తగు మాటలాడడు సమయానికి తగు మాటలాడడు సమయానికి తగు మాటలాడడు సందోషములతోనే పంపించు సమయానికి తగు మాటలాడడు పచ్చేరు సద్భక్తజనగుడు సంగీత సాధమదాడు సమయానికి తగు మాటలాడడు సద్గంగా జనకుడు సంగీత సారంభుడు ఇతడు సమయానికి తగు మాటలాడ గోపీజన మనోరథమ బందనే తెలియదే వాడు సమయానికి తగు మాటలాడు పరమ భక్త భక్తులు దూరబారా వారు జన్మ మనగుడే కలిబాదలు తీర్చుమాయని సమయానికి తగు మాటలాడడు హరే సాయి దేవా పత్తి పాడవేడరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజ మాటలాడు. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానసన చేతన కనకాంబర తరలత మకుట కుండలారాజి ధరలే యముడే పొగడగ సాధనాలు చేయుడు మాన పిలుపుడైన రామచంద్రుడు సమయాన్ని పెట్టగు మాటలాడు.
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం
శివ 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 సుబ్రహ్మణ్య హర 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 సుబ్రహ్మణ్య
శివ 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 సుబ్రహ్మణ్య హర 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 సుబ్రహ్మణ్య
శివ 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 సుబ్రహ్మణ్య హర 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 సుబ్రహ్మణ్య
శివ 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 సుబ్రహ్మణ్య హర 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 సుబ్రహ్మణ్య
శివ శివ హర హర సుబ్రహ్మణ్య హర హర శివ శివ సుబ్రహ్మణ్య శివశరవణ భవ సుబ్రహ్మణ్య గురుశరవణ భవ సుబ్రహ్మణ్య శివశరవణ భవ సుబ్రహ్మణ్య గురుశరవణ భవ సుబ్రహ్మణ్య శివ శివ హర హర సుబ్రహ్మణ్య హర హర శివ శివ సుబ్రహ్మణ్య
శివ శివ హర హర సుబ్రహ్మణ్య హర హర శివ శివ సుబ్రహ్మణ్య
శివ శివ హర హర సుబ్రహ్మణ్య హర హర శివ శివ సుబ్రహ్మణ్య
శివ శివ హర హర సుబ్రహ్మణ్య హర హర శివ శివ సుబ్రహ్మణ్య
సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య
సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య
సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శణ్ముఖనాథ
సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శణ్ముఖనాథ
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం
वाहे गुरु वाहे गुरु जी बोलो वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो सत्य नाम सत्य नाम सत्य नाम जी बोलो सत्य नाम सत्य नाम सत्य नाम जी बोलो नित्य नित्य
జయం జపియే తేరే నామ జీ బోలో నిత్య నిత్యం జపియే తేరే నామ జీ బోలో సత్య నామ సత్య నామ సత్య నామ జీ బోలో సత్య నామ సత్య నామ సత్య నామ జీ బోలో
Sairam, dear listener, what you just heard were excerpts from the first part of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 8th of September 1984. followed by songs and bhajans in Bhagwan's golden voice. Next week we'll listen to the second part of this discourse. With this we come to the end of this morning's segment, Sunrise with Sai. Please email us your feedback as always to listener@radiosai.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. I thank you for all your earlier feedback through emails and WhatsApp. Thank you for tuning in, and it's me, Team Radio Sai, Sunil, signing off, offering this segment at the divine lotus feet of our dear Lord Sai. In a while, we'll bring you this morning's proceedings from the Sai Kulwant Hall here at Prashanthi Nilayam, live. So please stay tuned. Thank you and Jai Sai Ram.